భారతదేశ స్వాతంత్రానికి ముందు జరిగిన పరిస్థితులు మనకి మనసులో ఉండాలి. పరమపూజ్య గురుదేవులు గాంధీ గారు మన దేశ స్వాతంత్రానికి ఎంత పనిచేశారు, మొత్తం మానవజాతి కొరకు పనిచేశారు, మొత్తము మానవజాతి కొరకు పనిచేశారు. జత మనం చేస్తున్నటువంటి పని ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక జాతికి సంబంధించింది కాదు, మానవ జాతికి, సంపూర్ణ హ్యుమానిటీ మానవ జాతికి సంబంధించింది. అది అక్కడ కనీకట్ యూనివర్సిటీలో నేను వాళ్ళకి అది చెప్పాను. నేను అది మీరు వింటూనే ఉన్నారు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భారతీయ సంస్కృతి మనం ప్రపంచానికి అందించాలి. భారతదేశ చక్రవర్తిత్వాన్ని కాదు, లీడర్షిప్ని కాదు, భారతీయ సంస్కృతిని మనం ప్రపంచానికి అందజేయాలి. ఇంతకు ముందు భారతదేశం గురించి చేసినటువంటి ఒక చిన్న నవల, ఆనందమఠ అనేటటువంటి నవల, వివేకానందుని, శ్రీ అరవిందోని, సుభాష్ చంద్రబోసుని, భగత్ సింగ్ని లేపింది. ఏంటా నినాదం అంటే వందే మాతరం. దాన్ని గురువుగారు భారతీయ సంస్కృతికి అందజేయటానికి మీరు కొత్త నినాదాలు తయారు చేసుకోవాలి. ఆ నినాదాన్ని మీకు ఇంకా అర్థం అవటం లేదు. వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరం. మాతరం అనే పదం వచ్చేసింది వందే మాతరం, అది భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది. వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరం ప్రపంచాన్ని స్వర్గంగా మార్చేస్తుంది. కానీ శక్తి వందే మాతరం వినండి. ముందు లత, తర్వాత రఫి, జాగ్రత్తగా మాటలు వినండి. ఇదన్నీ మీకు తెలిసిన పాటే వందే మాతరం సుజలాం సుఫలాం. కానీ పాజ్ ఇక్కడ. వందే మాతరం, వందే వేదమాతరం, వందే విశ్వమాతరం, వందే దేవమాతరం కాదు, అలా అనాల. దాని వెనకాతలు ఉన్న ఆ సక్రియత మనలో రావాలి. మనం యుద్ధం చేయబోటంలే, కానీ మానవ జాతికి ఈ విజ్ఞానం అందాలి, సైన్స్ అందాలి. అందువల్ల ఆ తాపత్రయం గమనించండి, అది నేర్చుకోండి, ఏకాగ్రత చూడండి. ఆపు, ఇది జాగ్రత్తగా గమనించండి. అది మోటివేట్ చేస్తున్నామే ఆ దేవాలయాల్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ వదిలి వెళ్ళలే. ఇక్కడున్నటువంటి వ్యక్తులు దీన్ని వదిలి వెళ్ళమంటలే, వాళ్ళలాగా వెళ్ళే వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇంకంటే మోటివేట్ చేసేవాడే కదిలిపోతే ఇంకెక్కడ మోటివేట్ చేస్తాడు వాడు? వందే వేదమాతరం, వందే దేవమాతరం, వందే విశ్వమాతరాన్ని అలా ఒక చోట ఇలాంటి ఇలాంటి అనే లాంటి కాదు, ఇక్కడ నుంచి ఇలా ఒకళ్ళు నిలబడి ఆ మాటని చెప్పగలిగితే మాత్రం చుట్టూరా ఉన్నటువంటి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఆ ఎఫెక్ట్ ఎలా వస్తుందో గమనించుకోండి.
ఇది గమనించుకోండి,
ఈ నారా కోడూరు నుంచి ఆ నినాదం ఇస్తున్నటువంటి ఆవిడ యొక్క స్వర్గం వల్ల, స్వరం వల్ల ఇక్కడి నుంచి ఇలాగా కలిసి నడవాలి. ఎక్కడికి? ముందు చుట్టుపక్కల, తర్వాత భారతదేశం అంతా, తర్వాత విశ్వం అంతా. ఆ భావన తెచ్చుకోండి, ఉత్తిని చూడకండి. ఇది మాకు తెలిసిన పాటని. ఆ ఏడుపు రావాలి. ఆవిడ ఏడుస్తోంది, ఆవిడ మోటివేట్ చేస్తోంది, కదిలిస్తోంది మనుషుల్ని. ఆ ఏడుపు రావాలి మనకి. అర్థమవుతుంది కదా, నారా కోడూరులో కొంతమంది ఉండాలి అలాగా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వెళ్లే వాళ్ళని తయారు చేస్తారు, పాలిష్ చేస్తారు, నగిషి చెక్కుతారు. అందుకని వాళ్ళని యుగశిల్పులు అన్నారు. కాలేజీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా కాలేజీలో చదువుకున్న కుర్రాడికి ఏమి చేస్తుంది అని చేత ఈ నారా కోడూరు దేవాత్మా హిమాలయాల యొక్క ఋషి కేంద్రం నుంచి ఎన్నుకోబడ్డటువంటి స్థలం. మరి ఎన్నుకోబడ్డట్టు స్థలం, ఇంకా ఊపి ఎందుకు రావటం లేదు? తిరుపతి గురించి తెలిసిన వాళ్ళకి మీకు ఎంత తెలుసో తెలియదు, కానీ 1879లోనే ఎప్పుడో వెళ్ళాను నేను తిరుమలకి, దర్శనం చేసుకుని అలా తిరిగి వచ్చా. మళ్ళా చూడాలనిపించింది, మళ్ళా ఏ దారం అటు వచ్చానో అలాగే వెళ్ళానో, వాళ్ళు ఆపలేదు. రష్ ఉంటే ఆపడానికి. మరి ఇప్పుడు శాంతికుంజలో మాతాజీ గురువుగారు ఉండేవారు, అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉండేవాళ్ళము, 10 మంది 12 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు శాంతికుంజకి వెళ్తే టైం పడుతుంది దేన్నైనా. అవగాహనతో కనుక మనం పనిచేయగలిగితే ఈ నారా కోడూరు రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచానికి కేంద్రం అవుతుంది. ఎందుకవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం ఇంకెక్కడా లేదు. నేను అన్ని దేశాలు తిరిగి చెప్తున్నాను. శారీరకంగా వెళ్ళక్కర్లే, వెబ్సైట్స్తో వెళ్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఏం జరుగుతుందో. ఇలాగా ఒక స్త్రీ ఒక చోట నుంచుని ఆనంద మఠంలో నుంచుని లేపింది మనుషుల్ని, దేశం అంతా కదిలింది. దేశం అంతా కదిలితేనే కదా వందే మాతరం అనేది ఇప్పటికి కూడా ఉంది. మరి స్త్రీ ఒక్కతేనా? చూడండి, ఈ ఊపు రావాలి. ఈ ఊపు ఇక్కడున్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళే కాదు, ఇక్కడున్న వాళ్ళు మనుషుల్లో ఊపు తీసుకురావాలి. అంచేత మూడు నినాదాలు మనం ఇవ్వబోతున్నాం. నినాదాల వెనకాతల ఒక భావం ఉంది. వందే మాతరం అంటే భారతదేశం మొత్తం లేవాలి. మరి వందే వేద మాతరం, వేదాలు లేవాలి. వందే దేవమాతరం, దేవతలు లేవాలి. సకల దేవతలకి ప్రతిరూపమైన బీజరూపమైన దేవమాత అయిన గాయత్రి. అందుకు గాయత్రి ఉపాసన పూజ చేయటానికి కాదు. దేవతల మాత కదిలితే, వందే మాతరం కదిలితే భారతదేశం కదిలింది. వందే దేవమాతరం కదిలితే దేవతలు కదులుతారు, మనుషులే కాదు. వందే వేదమాతరం, వేదాలు కదలాలి. కేవలము ఆర్యులను చెయ్యాలి, ఆర్యులు తప్పింకెవరు బతకూడదు అనే మొండితనంతో హిట్లర్ యుద్ధం చేశాడు. ఒక్క రోజులో 60,000 మందిని చంపాడు. అది కరెక్ట్ కాదు. అందుకే హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు హిట్లర్ని ఋషులు, ముఖ్యంగా శ్రీ అరబిందో మెహర్ బాబా ఇద్దరు కలిసి హిట్లర్ని ఓడించారు. ఎప్పుడైనా పుస్తకాలు చదవండి. ఒక రాజు కానీ, ఒక మతం కానీ, దేశాన్ని రూల్ చేస్తున్నటువంటి పార్టీలు కానీ, మీరనుకుంటారు వాళ్ళ వల్ల గెలుస్తున్నారని కాదు, వాళ్ళ హిమాలయాల నుంచి శక్తి వస్తేనే వాళ్ళు గెలుస్తారు. వేదమాతరం, ఆ వేదమాతరాన్ని కదపాలి మీరు. మరి వేదాలు ఏం చెప్తున్నాయి? పంచమ వేదం అంటూ ఉంటారు మహాభారతంలో. 18 పర్వాలు ఉన్నాయి. ఆ 18 పర్వాల యొక్క సారము భగవద్గీత యొక్క 18 అధ్యాయాల్లో ఉన్నాయి. పరమ పూజ్య గురుదేవులు 18 సూత్రాలు సత్సంకల్పాలుగా మీకు అందించారు. ఆ నినాదము మీరు వంట పట్టించుకోవాలి. వేద మాతరం, వేదాలు లేపాలి అంటే మీరు వేదాలేం చదవక్కర్లే. వందే మాతరం అనేటటువంటి నినాదాన్ని ఒక దేశాన్ని లేపగలిగినప్పుడు, వందే వేదమాతరం అనేది ఆ 18 సూత్రాలతో లేస్తుంది. దాన్నే యుగ నిర్మాణ యోజన సత్సంకల్పాలు అంటారు. దాన్ని ఇక్కడ పారాయణ చేయండి. ఎప్పటి నుంచే, ఇవాటి నుంచే, ఇవాళ నా క్లాస్ అయిపోగానే ఆ పని చేయండి. వేదాలు లేస్తాయి. దేవతలు దేంతో లేస్తాయి? వేదమాతరం అయినటువంటి దేవమాతరంతో లేస్తుంది, గాయత్రి ఉపాసనతో లేస్తుంది. మనకి ఇంకా గాయత్రి ఉపాసన అర్థం కావటం లేదు. చివరి 3 రోజుల్లోనూ లేకపోతే వీలైతే రేపటి నుంచో నేను ఉపాసన విధానం కూడా మీకు నేర్పుతాను. ఈ ఉపాసన విధానం పరమ పూజ్య గురుదేవులు తను స్వయంగా చేసి దాన్ని మనకు అందించారు. అందుకే దాన్ని ప్రజ్ఞాపురుషుడు అంటాం. ప్రజ్ఞావతార కథామృతము అని ఒక చిన్న పుస్తకం ఉంది. ఇక్కడ ఉందా అండి ఆ బుక్? ఉంటే ఒక బుక్ ఉన్నా చాలు, ఇప్పుడు తీకండి. ఆ బుక్ ఉంటే ఉంచండి, తర్వాత ఎవరైనా అడిగితే ఇవ్వండి, లేకపోతే ఎందుకు. కానీ ఆ పుస్తకం ఆచరణలోకి పెట్టాలి. ఆయన ఎలాగ గాయత్రిని తను చేసి తను గాయత్రిమయుడుగా అయిపోయాడు, రైట్? అది బుక్, అది ఉపాసనకి ఆ పుస్తకం మనం చేయలేదు. ప్రజ్ఞావతార కథామృతము అని. తమాషా ఏంటంటే, మొన్న ఒక సంవత్సరం కిందట ఆగస్టులో ప్రణవ్ పాండ్యా గారు ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశారు, నవరాత్రి సాధన. ఆ పుస్తకం ఆయన రిలీజ్ చేశారు. అంటే ఎందుకు చెప్తున్నాను, మీరు ఏదేదో అనుకోకండి, చాలా సింపుల్ మెథడ్స్. ఏం చేశారు అక్కడ, వందే మాతరం అన్నారు, 10 మందిని కలిపారు, 20 మంది అయ్యారు. 20 మంది నుంచి 40 మంది అయ్యారు. మెల్లిగా ఒక పెద్ద సమూహం ఏర్పడింది. కానీ ఈ సమూహం అంతా ఎప్పుడవుతుంది అంటే, స్నేహం ఉంటే. మీలో పరస్పరము మనకి స్నేహం ఉండాలి. ఈ లక్ష్యం వైపు మనం కదిలి వెళ్ళాలి. మనం అందరము కూడా అనేక జన్మల నుంచి పరమ గురుదేవుల యొక్క శిష్యులుగానే ఉన్నాం, లేకపోతే ఈనాడు ఇక్కడ ఇలా కూర్చుని ఉండం. కానీ ఆ స్నేహం కొంచెం మర్చిపోయాం. కొంచెం స్నేహం అంటే ఏంటో అర్థం చేసుకోండి, భావం అర్థం చేసుకోండి. అక్కడ పాటని చాలా ఏకాగ్రత వినండి, తెలుగు కనుక మధ్యలో నేను మాట్లాడను.
స్వప్నం రాజా తెలి దారికి దీపం, శీతల
గురుదేవుని ముందట అనేక జన్మల్లో మనం చూసుకున్నటువంటి ఆ వాగ్దానం, ఆ స్నేహంతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఆడుతూ పాడుతూ ఇదేదో మనం ఏదో పెద్ద తలనొప్పి తీసుకున్నాం, ఇదేదో ప్రమాదకరమైంది, సమాజం నుంచి దూరం అయింది కాదు, సమాజంలో ఈ ఆటని. అందుకే దీనిని లీల అని కూడా అంటాం. లీల అంటే ఇది లీల అనుకోవటం కాదు, ఆట వలె మనం తీసుకోగలగాలి. మనం అందరం కలిసి ఆ స్నేహమయ వాతావరణంలో కనుక మనం పనిచేయగలిగితే మనలో మనకి ఆ స్నేహం, మనలో ఉన్నటువంటి ఆ చెలిమి ప్రజలకు ఒక ఉదాహరణగా నిలవాలి. వీరందరూ కూడా ప్రేమతో, అనురాగంతో, స్నేహంతో కలిసి పనిచేయాలి. స్నేహము అది చేస్తున్నప్పుడు వాతావరణాన్ని చూడం, కలిసి ఉంటే చాలు. ఇక్కడ అది అలవాటు చేసుకోండి, ఆ ప్రేమను అలవాటు చేసుకోండి. కానీ ప్రేమను అలవాటు చేసుకుంటే సరిపోదు. ఈ ప్రేమ, ఈ స్నేహంతో పాటు మూడు గుణాలు మీ దగ్గర ఉండాలి. గురువుగారు కోరుకునేది ఏంటి అంటే పృథ్వీని స్వర్గంగా మార్చాలి. నేనంతా ప్రణాళిక ఇచ్చేసాను, ఇంకా అమరత్వం తెలియాలి. కానీ అమరత్వం తెలియాలి అంటే దానికోసం మీరు చేయబోయే పనులకి కొంత త్యాగాలు చేయవలసి వస్తుంది. అంటే చాలామంది భయపడతారు త్యాగం చేయటం అంటే ఎలా అని. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు త్యాగం చేస్తావు అంటకంటే మంచిది ఉంటే అది మీకు అర్థం అవటంలే. త్యాగం ఎప్పుడు కూడా పెద్దదానికోసం చిన్నదాన్ని త్యాగం చేస్తాం. భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి నెహ్రూ వాళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళకున్న సంపదను త్యాగం చేసుకుని జైలుకి వెళ్ళారు. తర్వాత ఏమయ్యాడు, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, వాళ్ళ పిల్లలు ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అంచేత త్యాగం అనుకుంటే నేనేం చేయలేను, అది త్యాగం కాదు. పెద్ద లాభం కోసం నువ్వు చిన్నది వదులుకోవటాన్ని త్యాగం అని పేరు పెట్టుకుంటావు. కానీ త్యాగము, ఈ అమరత్వాన్ని చేయాలి అంటే సేవ చేయటం మనకి తెలియాలి. అంచేత ప్రతి అణువులోనూ కూడా ఈ పాట జాగ్రత్తగా వినండి. అది మన లక్ష్యం. దానికే మనం గురుదేవుడు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే పరశువేది, కామధేనువు, కల్పవృక్షము. అది ఎలా ఉంటుందో నేను ఇవాళ పొద్దున్నే చెప్పానా లింక్, అదేదో చెప్పింది. మీరు అయిపోగానే ప్రసాదం తీసుకున్న తర్వాత, అంటే భోజనం చేసిన తర్వాత ఇవి చర్చించుకోండి, ఇవి మాట్లాడుకోండి. చాలా ఏకాగ్రతతో అలా తయారవ్వాలి మనం. Thank you. మొదలెట్టినప్పుడు లక్ష్యము తెలియకుండా కనుక మనం మొదలెడితే చాలా ఇబ్బందిలో పడతాం. కానీ 1926 తారీఖు నుంచి పరమపూజ్య గురుదేవుడికి ఆయన గురుదేవులు ఇచ్చినటువంటి శాసనం 20 పుస్తకాల రూపంలో మనకి అందింది. ఆ 20 పుస్తకాలు నారా కోడూరులో మనకి పాఠ్యాంశం అవుతాయి. ఈ పాఠ్యాంశంలో నేర్చుకోవలసింది, అవగాహన చేసుకోవలసింది ఏంటంటే, దేవాలయాలు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే, దేహం దేవాలయంగా మారితే. దేహో దేవాలయ ప్రోక్త శాస్త్రం చెప్తుంది. దేవాలయం దేవాలయం కాదు, నీ శరీరం దేవాలయం. విద్య నేర్చుకుని నువ్వు ఇంజనీరో డాక్టరో సైంటిస్టో కెమిస్టో ఫిజిసిస్టో ఎకానమిస్టో సిఏయో ఏదో అవుతావు నువ్వు. అయింది కాలేజీలో ఉండవు, నువ్వు అవుతావు. నువ్వు సైంటిస్టు అవుతావు, నువ్వు ఫిజిసిస్టు అవుతావు, నువ్వు కెమిస్టు అవుతావు, నువ్వు డాక్టరు అవుతావు. మరి దేవాలయానికి వెళ్ళాక నువ్వే అవ్వాలి, నువ్వు దేవత అవ్వాలి. చేత ఈ దేహము దేవాలయంగా మారాలి. అది పరమ పూజ్య గురుదేవులు అతి సులభమైనటువంటి మార్గం మనకు అందించారు. ఉపాసన, సాధన, ఆరాధన. గాయత్రి మంత్రం యొక్క 3 పదాలు, 3 చరణాలు. దీన్ని ఈ నవరాత్రులలో మనం అభ్యసిద్దాం. ఇక్కడ అంచేత ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు ఈ 3 నేర్చుకోవాలి, ఉపాసన, సాధన, ఆరాధన. గురుదేవులు గాయత్రీ మాత చేసిన ఆయన మనకి అందజేసినటువంటి ఉపాసన రేపు చెప్తాను నేను మీకు క్లాసులో, సాయంత్రం క్లాసులో. కానీ ఇవాళ ఈ 3 యొక్క టూకీగా అర్థం తెలుసుకోండి. ఉపాసన అంటే దగ్గర కూర్చోవడం. మంచు దగ్గర కూర్చుంటే మీకేమొస్తుంది? చల్లదనం వస్తుంది. మంట దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా వస్తుంది కదా. కాలేజెస్లో అక్కడ ఏం చేస్తాం? కూర్చుని ఉంటారు స్టూడెంట్స్. మాట్లాడేది లెక్చరర్, స్టూడెంట్స్ మాట్లాడరు, కూర్చుంటారు. ఎవరి దగ్గర కూర్చున్నారు? విద్యని నేర్పే టీచర్ దగ్గర కూర్చున్నారు. అది ఉపాసన. అంటే ఉపాసన నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటావో ఆ లక్షణాలు నీలోకి రావాలి. ఇది మనం మర్చిపోతాం. అడుక్కోవటం మొదలెట్టాం మనం, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. నువ్వు అడుక్కోక్కర్లే, దేవతల్ని శాసించవచ్చు, శాసించవచ్చు దేవతల్ని. నువ్వు కరెక్ట్గా పరీక్ష రాసి 10కి 10 మార్కులు కరెక్ట్గా చేస్తే మ్యాథమెటిక్స్లో 100కి 100 రావాల్సిందే. అంచేత నువ్వు కరెక్ట్గా పేపర్ రాశాక లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటావా, డిమాండ్ చేస్తావా? డిమాండ్ చేయాలి. ఉపాసన అంటే అది. ఆ దేవత దగ్గర నువ్వు అడుక్కోవటం కాదు, ప్రార్థించటం అనేది అసలు అర్థమే విపరీతం అయిపోయింది. అడుక్కోవటం కాదు, లెక్చరర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తావు, అడుగుతావు నా జ్ఞానం నేర్పమని. కానీ ఇంకా నేర్పేసిన తర్వాత నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది. ఉపాసన అంటే అర్థమైంది కదా. మీరు అలా మారాలి. దేనిని మీరు ఉపాసన చేస్తున్నారో, ఎవరి దగ్గర మీరు కూర్చుంటున్నారో మీరు అలా మారాలి. దానికి విధానం ఏంటి? ప్రాక్టికల్స్ చేయిస్తాం మేము. ప్రాక్టికల్స్ చేయించడం ఉద్దేశం ఏంటి? మీరు పరీక్ష పాస్ అయ్యి సమాజంలోకి వెళ్తే ఇది చేయగలగాలి. ఇదే కాదు, కార్ డ్రైవింగ్ ఉదాహరణ గురువు గారు ఇచ్చేవారు. నీకు కార్ డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవర్ పక్కన దగ్గర డ్రైవింగ్ సీట్లో కూర్చుంటావు, డ్రైవర్ డ్రైవింగ్ సీట్లో కూర్చోడు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏమవుతావు? నువ్వు డ్రైవర్ అయిపోతావు. ఉపాసన దగ్గర కూర్చుంటే ఆ జ్ఞానం నీలోకి వస్తుంది, ఆ జ్ఞాన ప్రవాహాన్ని మీరు తెచ్చుకోగలగాలి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో విచిత్రమైనటువంటి శక్తి మీలోకి వస్తుంది, దాన్ని సవితాశక్తి అంటాం. అది చాలా మందికి తెలియదు. సవితాశక్తి సూర్యుడు కాదు, సూర్యుడి యొక్క చేతనత్వం. మీరు మీరు కాదు, మీ చేతనత్వం ఉంటే మీ శరీరం ఉంటుంది, మీ చేతనత్వం లేకపోతే మీ శరీరం ఎందుకు వెలిగిరాదు. ఆ చేతనత్వాన్ని మౌనంగానే అందజేయగలం తప్ప మాటల ద్వారా చెప్పలేము. కానీ ఋషులు మన మీద ప్రేమతో మంత్రాలు అందజేశారు. కానీ మంత్రం మౌనంగానే చేసుకోవాలి. కానీ సామూహికంగా చేస్తున్నప్పుడు మళ్ళీ బయట చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది వ్యక్తిగతమైనటువంటి ఉపాసన. నా కోరిక ఏమిటి అంటే, మన నారా కోడూరు శక్తిపీఠంలో ప్రదక్షిణలు మంత్ర జపము 24 గంటలు జరగాలి. ఎవరో ఒకళ్ళు అక్కడ జపం చేస్తూ ఉండాలి, ఎవరో ఒకళ్ళు అక్కడ తిరుగుతూ ఉండాలి. నన్ను చాలామంది అడుగుతారు, మాకు మనుషులు ఎక్కడ దొరుకుతారని మీరు సిగ్గుపడాలి. ఇందాక ఆనంద మఠ సినిమాలో చూపించాం కదా, అక్కడ నుంచొని అడుగుతూ ఉంటే మనుషులు వచ్చారా లేదా, దేశం అంతా కదిలిందా లేదా, సినిమా హాల్కి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడా లేకపోతే మీరు వెళ్తున్నారా అక్కడికి పరిగెట్టి, ఒకళ్ళు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తున్నారా, వేలాది మంది వెళ్తున్నారు సినిమా హాల్లోకి, మరి ఇక్కడికి రాలేరా ఈ విషయం చెప్తే. కానీ ముందు మీరు మొదలెట్టాలి, నువ్వు చేస్తే కదా వాళ్ళకి చెప్పగలవు. చేత ఈ నవరాత్రులలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మోటివేట్ అవ్వండి. ఉపాసన అంటే ఇది పరిక్రమ జపం. కానీ పరిక్రమ జపం చేసినా తీర్థం తీసుకోకపోతే దాని ఫలితం ఉండదు. అంచేత ఉపాసనలో 3 భాగాలు ఉన్నాయి. మొదటిది పరిక్రమ, తర్వాత జపం, తర్వాత తీర్థం. ఇది ఉపాసన. ఉపాసన అంటే దగ్గర కూర్చొని నేర్చుకునేది, గాయత్రి మాత దగ్గర, గోమాత దగ్గర, నవగ్రహ వాటిక దగ్గర, యజ్ఞశాల దగ్గర ఏం నేర్చుకోవాలో మీరేం అడగక్కల్లా, ఏం నేర్చుకోవాలో టీచర్ నువ్వు అడుగుతావా ఏం చెప్తావు ఇవాళని. నాకు తెలిసేవాడు ఎప్పుడు ఏ స్టూడెంట్, నేను 25 ఏళ్ళు పనిచేశాను, నేను లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా, ఎప్పుడు కూడా ఇవాళ ఏం చెప్తారు మాస్టారు అని లేదు, నేను చెప్పింది విన్నారు. చేత యజ్ఞశాలలో గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు, గోసేవ చేస్తున్నప్పుడు, నవగ్రహ వాటికలో మీ నవగ్రహ శాంతి మీరు జరిగేటప్పుడు మీరేం అడగక్కర్లే, మీ బాధ చెప్పుకుంటే చాలు. జరిగేదేదో అక్కడి నుంచి వస్తుంది. టీచర్ చెప్తాడు, చెట్లు చెప్తాయి, వనస్పతయో దేవత అని వేదాలు చెప్తున్నాయి. కానీ ఆ వనస్పతిని మనం ఉపయోగించుకోవడం చేత కావటం లేదు, గోవుని మనం ఉపయోగించుకోవడం చేత కావటం లేదు. నేను చాలామంది అడుగుతాను, ఇన్ని ఆవులు ఉన్నాయి కదండి మాకేం లాభం అవుతుంది, పిచ్చివాడ ఆవులు కాదు లాభం చేసుకునేది నువ్వు. కత్తి జేబు దొంగ చేతిలోనూ ఉంటుంది, బ్రెయిన్ సర్జన్ చేతిలోనూ ఒకే కత్తి ఉంటుంది, వేరువేరు కత్తులు అవి. కానీ జేబు దొంగ చేతిలో ఉంటే మీ జేబు ఖాళీ అవుతుంది, బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే మీకు జీవితం వస్తుంది. ఇంచేత గోవుల్లో ఏం లేదు, అవి ఒక కత్తి లాంటివి, సూర్యకిరణాల యొక్క సమూహం అవి. వాటిని మీరు సేవ చేయగలిగితే, మీరు సేవ ఏం చేస్తున్నారు, ఇందాక సేవ అనేది ఆ పాటలో చెప్తున్నాడు కదా, వైద్యులు ఏం చేశారు, హృదయాన్ని మార్పిడి చేయటం నేర్పారు. ఏ వైద్యుడు మొదటిసారి అది నేర్పాడు, దానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు తెలుసా, మొట్టమొదట గుండె మార్పిడి చేసినటువంటి వైద్యుడు. అంచేత ఇది మీరు గోసేవలో గోవు దగ్గర నుంచి సూర్యకిరణాలు వాక్శక్తి తీసుకోగలగటం నేర్చుకోవాలి. సూర్యుడిస్తూనే ఉంటాడు, ఆ సూర్యదేవుణ్ణి ఉపాసన చేసి ఋషులు విశ్వామిత్రులు వశిష్ఠులు అయ్యే ఆ గాయత్రి మంత్రం చేస్తూనే పరమ పూజ్య గురుదేవులు సర్వ ప్రపంచానికి మార్గదర్శకత్వం చెంది చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన మన గురుదేవులుగా మనకి లభించారు. మరి ఆ గాయత్రి మంత్రం మనం ఎన్నిసార్లు చేస్తే అన్నాము, గాయత్రి మంత్రంలో ఏం లేదు తప్పు, తప్పు మన మానసిక స్థితిలో ఉంది. మీ కళ్ళమట నీళ్లు కారాలి, ఇంత అద్భుతమైనటువంటి మంత్రము. ఒకప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్తో దాంతో ఉండేది, అంత ఈజీగా అందరికీ లభించేది కాదు. ఇప్పుడు రండి బాబు మీరు నేర్చుకోండి అని గురుదేవులు పిలుస్తున్నారు, ఋషులు పిలుస్తున్నారు. అందులో ఒక భాగంగా గోసేవ గురించి కూడా నేర్చుకోండి, ఆ గోవు యొక్క ప్రాముఖ్యత మీరు నేర్చుకోండి. భారతదేశానికి గోవుకి చాలా దగ్గర సంబంధం ఉంది. గోసేవ పెరుగుతున్న కొద్దీ విశ్వ సంస్కృతి పెరుగుతుంది. గోసేవ తర్వాత ఇంకోటి మీరు చేసుకోవాల్సింది ఏంటి? యజ్ఞాలు. యజ్ఞాలు అనేది జలతత్వం అగ్నితత్వం యొక్క సంబంధము, అది తర్వాత మనకి వీలున్నప్పుడు చెప్తాను. కానీ మీరు చేయవలసిన యజ్ఞ విధానము మంత్రాలు మీరు ఉచ్చారణ చేయకండి. హరిద్వారులో వాళ్ళు చేస్తున్న ఉచ్చారణ పెట్టుకుని ఆ మంత్రాలు మీకు కంటతా చాలా మందికి వచ్చు కనుక అదే స్వరంతో కలుపుకోండి. స్వరం అక్కడిది రావాలి. వేదాలలో స్వరం చాలా ముఖ్యం. ఈ స్వరము పరమ పూజ్య గురుదేవులు అందించినటువంటిది, అది ఉంది ఇక్కడ, ఉంది కదమ్మా. అంచేత రేపు యజ్ఞం జరుగుతున్నప్పుడు అది పెట్టుకుని చేయండి. హిందీలో అర్థం వస్తుంది, దాన్ని అక్కడ ఆపేయండి. లేకపోతే కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళ మంత్రం చదివాక కర్మకాండ తెలుగులో చెప్తారు, మళ్ళీ మంత్రం ఆన్ చేసుకుంటారు, కర్మకాండ తెలుగులో చెప్తారు, అర్థమవుతుంది కదమ్మా. కొంచెం అలా తయారు చేయి. అది ఇంకా మన వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడ ఎలా యజ్ఞం చేసినా కూడా అదే ట్యూన్లో ఉండాలి. నేర్చుకోండి దాన్ని యజ్ఞశాలలో. అప్పుడు ఆ సంస్థ యొక్క విశేషత మీకు అర్థమవుతుంది. ఇదంతా వాక్శక్తి మీద, సూర్యకిరణాల మీద ఉంది కనుక గోసేవ చాలా ముఖ్యమైన. మన శరీరంలో 9 గ్రహాలు ఉన్నాయి. మన శరీరంలోనే గ్రహాలు అంటే గ్రహించేవి అని. 2 శబ్దాన్ని గ్రహిస్తాయి, 2 చెవులు. ఆధ్యాత్మిక విద్య గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆకాశ తత్వానికి దీనికి ఉన్న సంబంధం చెప్పుకుంటాం మనం. ప్రస్తుతం మాత్రం ఆ తత్వాల గురించి మనం మాట్లాడుకోవద్దు. అమెరికాలో ఇందాక మీరు వింటున్నటువంటి సిడీలో ఈ విషయాలన్నీ చెప్పాను వాళ్ళకి. అంచేత కాస్త మీరు జాగ్రత్తగా కూర్చుని కాస్త ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కాస్త పక్క వాళ్ళకి సహాయం చేస్తే అక్కడ చెప్పిన గంటన్నర లెక్చరు మళ్ళా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత ఉపాసన గురించి చెప్తూ చెప్తున్నాను. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 1 నోరు. ఉపస్థ అంటే మన జనేంద్రియము, గుహ్యేంద్రియము, మొత్తం 9. దీంతో మీరు గ్రహిస్తారు కొంత, మిగతా రెండింటితో, కిందనున్న 2 మీరు అక్కల్లేది పారేస్తూ ఉంటారు. వీటన్నిటినీ కూడా కరెక్ట్గా చేసేటటువంటి వాతావరణం 9 వనమూలికలలో ఉన్నది. ఆ 9 వనమూలికలు, వనమూలికలు అంటే మూలికలే అనుకోకండి, చెట్లు కూడా. ఇక్కడ మన అదృష్టవశాత్తు రెడీగా ఉంది. రేపటి నుంచి మీరు దానికి, రేపటి నుంచి చేసుకోగలుగుతారా? దానికి కావాల్సింది పరిక్రమం చేయటానికి కూడా అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఉపాసనలో భాగాలు. ఏంటంటే ఉపాసనలో భాగాలు నేను చెప్పాను. మొట్టమొదట మనసులో ఉండాల్సింది ఏంటి అంటే పరిక్రమ, మంత్రజపము, తీర్థము. మంత్రజపము, పరిక్రమ మీరు చేసుకుంటారు, తీర్థము అమ్మ ఇస్తుంది. గాయత్రి మాత పాదోదకం శివం. వాక్శక్తి, సూర్యకిరణాలు అర్థం చేసుకోవటానికి గోసేవ ఉపయోగించుకోండి. అగ్నితత్వము, జలతత్వాన్ని ఉపయోగించుకోవటానికి యజ్ఞ విద్య ఉపయోగించుకోండి. మన శరీరంలో ఉన్నటువంటి నవగ్రహాలని సవ్యంగా ఉంచుకోవటానికి నవగ్రహ వాటిక, నవగ్రహ ఉపగణం ఉంది. అక్కడ పేర్లు కూడా ఉన్నాయి, ఏ గ్రహం, ఏ చెట్టు. మీకు బాధ ఉంటే, ఏ గ్రహం మీకు మంది బాధిస్తోంది అని తెలిస్తే ఆ చెట్టు దగ్గర మీరు ఎక్కువసేపు ఉండండి. ఎక్కడో కూర్చోవటం ఎందుకు? ఆ చెట్టు దగ్గర కూర్చుంటే చెట్టే అన్నీ చేస్తుంది. మీకు చాలా గొప్ప గొప్ప విషయాలు మీకు తెలియవు. మీరు గాలి పీల్చుకోగలగటానికి కారణం ఎవరో తెలుసా? భగవంతుడు కాదు, చెట్లు. చెట్లు లేకపోతే మీరు గాలి పీల్చుకోలేరు. ఇంచేత అడగండి ఏ సైంటిస్ట్ నేను. మనం వదిలేనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకుని మనకి ఆక్సిజన్ ఇస్తాయి. మీకు తెలియదు చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుందని, చెట్లను నరికేస్తున్నాయి. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నేను చాలా విచిత్రమైన మాట విన్నాను. చెట్టు నరకాలంటే $1,000 కట్టి ముందు పిటిషన్ పెట్టుకోవాలి గవర్నమెంట్కి. పెట్టుకున్న గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, 99% గవర్నమెంట్ ఒప్పుకోదుట చెట్లని నరకడానికి. ఎక్కడున్న చెట్టు దాన్ని ఉంచుకోవాల్సిందే అక్కడ. దానివల్ల ఇప్పుడు విశ్వానికి అధినేత ఎవడు చెప్పుకున్నా అమెరికాయే. కానీ ఇప్పుడు భారతదేశ సంస్కృతికి ఆ సామర్థ్యం రాబోతుంది. అంచేత ఆ 9 వనమూలికలు, ఏ గ్రహం యొక్క శాంతి కావాలో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవటానికి మీరు కొత్త మంత్రాలు ఏమీ అక్కర్లేదు. ఒకటి గాయత్రి మంత్రం, సర్వదేవతా స్వరూపమైనటువంటి గాయత్రి మంత్రం. దాని తర్వాత గాయత్రి యజ్ఞంలో నవగ్రహాలకి ఒక శ్లోకం వస్తుంది, ఎవరికైనా గుర్తుందా? బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భాను శశి భూమిసుతో, అంటే మంగళుడు, భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్రశ్చ శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు. ఓసారి గాయత్రి మంత్రం, మళ్ళీ మంత్రం, ఓసారి గాయత్రి మంత్రం. ఇది అంచేత పరిక్రమ చేసేటటువంటి వాళ్ళకి, కొంతమందికి ఈ శ్లోకం రాదు కనుక బ్రహ్మ మురారి అని కంప్యూటర్లో దాన్ని పెట్టి మళ్ళీ అక్కడ ఒక ప్లేకార్డులో పెట్టండి. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి, బ్రహ్మ మురారి త్రిపురాంతకారి అంటే గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. గురువు యొక్క అనుగ్రహం పరమ పూజ్య గురుదేవుల దిశానిర్దేశంలోని శక్తిపీఠం నడుస్తోంది. ఆయన ఈ 9 గ్రహాలు శాంతికరా భవంతు. ఇంకేంటి మీకు? మీ దేహమే దేవాలయంగా మారటానికి ఈ సాధన మీరు చేసుకోవాలి. దీని గురించి మన వాళ్ళకి చాలా చాలా తెలుసు. మన వాళ్ళకి, మన వాళ్ళని అడగటం నేర్చుకోండి. అడగటం నేర్చుకున్నాక ఆచరించటం నేర్చుకోండి. అన్నిటికంటే ముఖ్యమేంటి? స్నేహం, ఆనందమయ వాతావరణంతో, నవ్వుతో, పాడుతో ఉండండి. కానీ ఇలా సీరియస్గా తలవాల్చి కూర్చోకండి. మీకు ఉత్సాహం ఉండాలి, ఇక్కడ ఆనందం ఉండాలి. లేకపోతే ఆ పాటలు పెట్టుకోండి. అందుకే ఇక తెలుగు పాటలు పెట్టింది. నేను హిందీ పాటలు మీకు అర్థం అవటం లేదు, కానీ మన సినిమాలలో ఎంత అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకోండి. కావలసింది భావం, ఉన్న భావం అదే. మనం ఏం కోరుకుంటున్నామో ఆ భావమే ఆ మాటల్లో ఉంది. కానీ గురుదేవుల భావాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. ఆయన కోరుకునేది ఏంటంటే, ఈ ప్రపంచం అంతా కూడా నా కుటుంబమే. చేత కష్ట మానసిక స్థితిలో ఆ పాట వినండి. అందులో గురుదేవుల కార్యక్రమాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉపాసన, సాధన, ఆరాధన మర్చిపోకండి. యజ్ఞము, నవగ్రహ వాటిక, గాయత్రి మందిరంలో పరిక్రమ ధ్యానము, గోసేవ మర్చిపోకండి. జై గురుదేవ్. పాటని అర్థం చేసుకోండి, అందులో లీనం అవ్వండి. లీనం అవుతే గాని ఆ గానం మీకు Oh.